The following is a class on the Srimad Bhagavatam, 5th canto, 5th chapter, text number 1, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on December 25th, 1976, in Bombay, India.
Tapo Vidya, Rishabhdev said, my dear sons, this body, human body, Anadeva, this body is not for wasting like dogs and hogs. They are not wasting. They are in the gradual evolution process. Jalvani, Lakhani, Sthavara, Lakhavinsati, the coming to the human form of body gradually by nature's law. Patite kriyamanani guni karmani sarvata. So long we are in the lower species of life, we are conducted by complete laws of nature. Patite kriyam guni karmani sarvata.
Srila Prabhupada Lord Chaptunaru. తపో దివ్యం అని చెప్పేసి ఇక్కడ వృషదేవుడు ఆయన కుమారులకు చెప్తున్నాడు. అంటే దివ్యమైనటువంటి తపస్సును తీసుకుని మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని సునుకాల్లాగానో పందుల్లాగానో బ్రతకడానికి ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే జన్మలు అనేటువంటి అనేకం ఉన్నాయి. మానవ జన్మ అనేది కాకుండా స్థావరాణం లక్ష వింశతి అని చెప్పి జంతు జన్మలు, స్థావర జన్మలు, అనేక అనేక జన్మలు ఉన్నాయి. వీటిలో ఈ రకమైనటువంటి జన్మలు తీసుకోకుండా ఈ మానవ జన్మను తీసుకున్నాం కాబట్టి మనం దివ్యమైనటువంటి తపస్సును తీసుకుని జన్మను సార్థకం చేసుకోవాలి. కానీ సునుకాల్లాగానో పందుల్లాగానో బ్రతకూడదు. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి క్రియమాణాని గుణే కర్మాణి సర్వస్వ, రకరకాలైన కర్మలు చేస్తున్నారు. ఏ ప్రమేయం చేత చేస్తున్నారు? త్రిగుణాల యొక్క ప్రభావం చేత చేస్తున్నారు. త్రిగుణాలు అనేటువంటి వాళ్ళని ప్రభావితం చేసి రకరకాల కర్మలు వాళ్ళ చేత చేయిస్తూ ఉన్నాయి.
అకార్డింగ్ టు ది డిఫరెంట్ గుణం, దేర్ ఆర్ త్రీ గుణం, దేర్ఫోర్ ది మెటీరియల్ నేచర్ ఇస్ కాల్డ్ గుణమయి. దేవుడు జీసా గుణమయి మమ మాయా గురుత్వయ. కృష్ణ సేడ్ దట్ దిస్ మెటీరియల్ ఎనర్జీ, there are three different energies of the Supreme Law. He has got multi energies, Parasa Shakti Vidilaiva Shvete. We can see his activities are going on, different varieties of activities in this world, but they have been summarized into three divisions. Satagun, Ragagun, Tamagun. So, Satagun, Ragagun, the animals, they are in the Tamagun. Then gradually, they are elevated by the evolutionary process to the Ragagun. And then, we are elevated to the Satagun. That is the Brahmical qualification. And we have to surpass the Satguna also. Not that coming to the platform of Satguna will become perfect. No. There is chance of falling down from the Satguna. We have that practical experience in this age, Kali Yuga. Many persons have fallen down from the platform of Brahminical qualification.
దివ్యమైనటువంటి తపస్సును తీసుకునే ప్రయత్నంలో త్రిగుణాలు అనేటువంటి మనిషి మీద పనిచేస్తున్నాయి. త్రిగుణాలు అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ప్రభావితం చూపిస్తూ రకరకాలుగా అతన్ని త్రిగుణాత్మకమైనటువంటి కర్మల్లో ప్రేరేపిస్తూ ఉన్నాయి. మరి ఈ త్రిగుణాలకు సంబంధమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతిలో జీవుడు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి త్రిగుణాలకు లోనై దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రకృతి అనేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అనేటువంటిది మాయ. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ. భగవంతుని యొక్క మాయగా చెప్పబడేటువంటి ఈ ప్రకృతిని, మాయా ప్రకృతిని అధిగమించడం అనేటువంటిది సామాన్యంగా ఎవరికి సాధ్యం కాదు. కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్లకు మాత్రమే ఈ మాయా ప్రకృతిని దాడడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇది భగవంతుని యొక్క శక్తి, ఈ ప్రకృతి అనేది. ఇలా భగవంతునికి అనేకమైన శక్తులు ఉన్నాయి. పరాశ శక్తిని వివిధైవ సూయతే, అనేక అనేక అనంతమైన శక్తులు ఉన్నాయి భగవంతునికి. ఆ అనంతమైనటువంటి శక్తుల చేత ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో భగవంతుడు అనేక అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. ప్రకృతి కూడా భగవంతుని యొక్క ఒక శక్తి. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలని మనం సారాంశ రూపంలో తీసుకుంటే మూడు గుణాలు ఉన్నాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి అతను జ్ఞానంతో సుఖంగా ఉంటాడు. అయితే అదే సర్వోత్కృష్టమని కాదు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భగవజ్ఞానాన్ని పొందడానికి సానుకూలమైనటువంటి పరిస్థితులను కలిగి ఉంటాడు కాబట్టి భగవంతునికి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే రజోగుణము, తమోగుణం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ ఎవరని చెప్తారంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు? ఎప్పుడు సత్వగుణంలో ఉంటారంటే సత్వగుణం ఏదో వాళ్ళ యొక్క సొంత శాశ్వతమైన ఆస్తి అనుకోవద్దు. ఎప్పుడు సత్వగుణంలో ఉండాలి అని అంటే అది సాధ్యం కాదు. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా వెంటనే రజోగుణానికి, తమోగుణానికి పతనం చెందే అవకాశం ఉంది. దానికి ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. భారతదేశంలో ఎంతోమంది బ్రాహ్మణ సంస్కృతిని కలిగి ఉన్నవాళ్ళు, బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు, సహజంగా వాళ్ళ సత్వగుణంలో ఉండాలి వాళ్ళ యొక్క జన్మ మరియు గుణాల ప్రకారంగా. కానీ మనం గమనిస్తూ ఉంటాం, సరైనటువంటి నియమాలు పాటించకపోవడం వల్ల వాళ్ళు రజోగుణానికి, తమోగుణానికి పతనం చెందడం, తద్వారా బ్రాహ్మణ సంస్కృతి అనేటువంటిది క్రమేపీ క్షీణించిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం భారతదేశం. బ్రాహ్మణ సంస్కృతి అనేటువంటిది, అది సత్వగుణానికి సంబంధించినటువంటి స్థితికి మనిషిని తీసుకురావడానికి ఉపయోగపడేటువంటిది. బ్రాహ్మణ సంస్కృతి అంటే బ్రాహ్మణుడికి కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయి: శమము, ధమము, తపస్సు, శుభ్రత, నిజాయితీ, ఆస్తిక స్వభావం, ధార్మిక స్వభావం, ఇవన్నీ కూడా, శాంతము, ఓర్పు, ఇవన్నీ కూడాను బ్రాహ్మణ సంస్కృతికి కావలసినటువంటి లక్షణాలు. సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా ఆ సత్వగుణం అనేటువంటిది కూడా ఎప్పుడూ శాశ్వతంగా మన దగ్గర కొనసాగేది కాదు. ప్రయత్నపూర్వకంగా మనం కనుక జాగ్రత్తగా లేకపోతే సత్వగుణం నుంచి రజగుణానికి పతనం అవుతారు, కొన్నిసార్లు రజగుణం నుంచి తమగుణానికి పతనం అవుతారు. ఇలా ఈ గుణాలు అనేటువంటి ఒకదాని మీద ఒకటి, ఇంకొక దాని మీద మరొకటి ఎప్పుడు కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. బ్రాహ్మణ సంస్కృతికి కావలసినటువంటి ఈ ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహము, శాంతము, ఓర్పు, నిజాయితీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు పెంపొందించుకున్న వ్యక్తి సహజంగా సత్వగుణంలో ఉంటాడు. కానీ ఈ సత్వగుణమైన, రజగుణమైన, తమగుణమైన ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి గుణాలే. అందుకని ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటి ప్రయత్నం చేయాలి. అది చేయాలంటే ముందు సత్వగుణంలో ఉండి సత్వగుణంలో భక్తియుత సేవను తీసుకొని ఆ భక్తియుత సేవను పాటించాలి.
మాంస అబ్బాచారిని భక్తి జాతీయం సగుణాను సమర్పితాను బ్రహ్మభూయాయ కల్పన.
ఈ విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్పారు, మాంచేయు అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాను సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పి అన్నారు.
ప్లాట్ఫామ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ దెన్ వీ క్యాన్ ఓవర్కమ్ ది జ్యూరిస్టిక్ సైన్స్ ఆఫ్ ది ట్రిబ్యూన్ that we are from high by Lord Krishna or Jom. So in the name of Vishayavida, we stay in the Bhagavad.
దీని అర్థం ఎవరైతే భక్తి సేవను తీసుకుంటారో వాళ్ళు మాత్రమే త్రిగుణాలకు అతీతం కాగలుగుతారు అని చెప్పి దీని సారాంశం. మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నది ఏమిటంటే, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ భవార్జున.
దిస్ హోల్ వరల్డ్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ బై ది త్రీ గుణాస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు అబౌ ది త్రీ గుణాస్ దెన్ యు ఆర్ డిపెండ్ టు దిస్ ప్లాట్ఫామ్ నిస్త్రైగుణ నిర్గుణ విచ్ ఇస్ కాల్డ్ అస్ నిర్గుణ. నిర్గుణ డస్ నాట్ మీన్ దట్ no quality. No, nirguna means nirastha yatra. This material quality. Guna thing as comfortable thing like that. But after being Brahmabhuta, as it is stated, Brahmabhuyaya kalpate, then business is finished. No, business is not finished. That is also explained in the Bhagavad Gita. Brahma bhuta prasanna atma na prochati na kaam.
మొత్తం ప్రపంచం అంతా కూడా మూడు గుణాలతో నిండిపోయింది. ఆ త్రిగుణాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం చేయాలి అని అంటే భక్తియుత సేవను ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఆ భక్తియుత సేవను మనం తీసుకునేటువంటి విధానాన్ని మనకి ఈ భగవద్గీతలో తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే ఇలా ఈ భక్తియుత సేవను తీసుకోగలిగితే వాళ్ళు మూడు గుణాలను కూడా ఏ విధంగా అతిక్రమించగలుగుతారు? భక్తియుత సేవను తీసుకున్న వ్యక్తి మూడు గుణాలను అధిగమించాడు అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? బ్రహ్మభూయాయ కల్పతే, ఒక వ్యక్తి బ్రహ్మభూత స్థాయికి చేరాడు అనేటువంటి దానికి లక్షణాలు గుర్తేమిటి? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అని చెప్పి అన్నారు.
When you come to the platform of transcendence, Brahmabhuta, because you are going on under the wrong impression that I am this body. This is the most common condition of the present human society. They are taking this body. Of course, this bodily conception of life, they are what? Even 5,000 years ago, when the battle of Kurukshetra took place, Arjuna was very much disturbed on the platform of the bodily construction of life. Because he thought that he belongs to a particular family, and in that battle he had to fight with his family members, so he declined to fight. But Krishna raised him from that platform. He chastised that asachyamanu surukastam prajnananam sudhāte. My dear Lord, you are lamenting for a subject matter, and at the same time you are talking just like a very learned man. అసత్యానుసూతస్థం ప్రజ్ఞానాదాం సదా గతాశు అగతాశం నానుసూచం పండిత. దట్ మీన్స్ హీ డియర్లీ యు ఆర్ ఫుల్ ప్రజ్ఞం దట్ యు ఆర్ నాట్ పండిత్ యు ఆర్ ఫుల్. because you are lamenting on the subject matter on which no Pandita laments. What is that? This bodily conception. Avatasun. Gatasun, avatasun. This body, dead or alive, is not the subject matter of study by learned scholars. This is the beginning of the world.
ప్రపంచమంతా కూడా త్రిగుణాలకు లోబడి ఉంది. ఆ త్రిగుణాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం ఏమిటి అంటే భక్తిత్వ సేవను తీసుకోవడం. కానీ భక్తిత్వ సేవను తీసుకోకుండా ప్రపంచమంతా కూడా చేస్తున్న ప్రయత్నం ఏమిటి అంటే ఇంద్రియ తృప్తిని తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియ భోగానుభవం కోసం మితిమీరి ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సరే విసిగి వేసారిపోయారు అనుకోండి, విసిగి వేసారిపోయినప్పుడు అప్పుడేం చేస్తున్నారంటే మానసిక కల్పనలు తీసుకుంటున్నారు. మానసిక కల్పనలు తీసుకుని నేనే దేవుణ్ణి, నేను భగవంతుని అయిపోయానని చెప్పి మానసిక కల్పనలు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఇంద్రియ భోగానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో విసిగి వేసారిపోవడం, విసిగి వేసారిపోయి భౌతికమైనటువంటి మానసిక కల్పనలను ఆశ్రయించి ఈ విధంగా తప్పుడు సిద్ధాంతాలకి లొంగడం. ఇది ప్రపంచమంతా కూడా జరుగుతున్నటువంటిది. కానీ యథార్థంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, భగవంతుడిని మనం అర్థం చేసుకోవడానికి, భగవంతుని మనం చేరుకోవడానికి భక్తియుత్ సేవ విధానం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ భక్తియుత్ సేవ విధానాన్ని మనం తీసుకోవాలి. అది తీసుకోవాలంటే దానికి మనం సరైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. సరైన జ్ఞానం అంటే భౌతిక పదార్థ జ్ఞానం కాకుండా ఆత్మ సంబంధ జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు. అసోచ్యాన్ అన్న సోచస్త్వం ప్రజ్ఞావాదంశ భాషసై. అర్జున, దేని గురించి అయితే శోకించకూడదో దాని గురించి నువ్వు శోకిస్తున్నావు. మళ్ళీ మాటలు చూస్తేనే పెద్ద పెద్ద పండితుల్లాగా, పెద్ద తెలిసిన వాళ్ళలాగా, విద్వాంసుల్లాగా మాట్లాడుతున్నావు. కానీ గతాసూన్ అగతాసూన్ జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ నిజమైనటువంటి పండితులు ఎప్పుడు కూడా శోకించరు. కానీ నీకు సంబంధించిన పాండిత్యం అంతా ఎక్కడుంది అంటే శరీరం గురించి ఉంది. శరీరం అనే భౌతిక పదార్థం విషయానికి సంబంధించినటువంటి పాండిత్యం కానీ పరిశీలన కానీ అది కాదు కావాల్సింది. ఆత్మ సంబంధమైనటువంటి పరిశీలన, ఆత్మ సంబంధ అధ్యయనం మనకు కావాలి. ఆ అధ్యయనం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు కనిపించేటువంటి ఈ శరీరం గురించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శోకించరు. దాని గురించి వాళ్ళు అనవసరంగా దుఃఖించరు. కాబట్టి అర్జున, పండితుల్లో మాట్లాడుతున్నా కానీ నువ్వు అనవసరంగా దేని గురించి అయితే ఏడవకూడదో దాని గురించి బోరమని
ఏడుస్తున్నావు. ఇండియన్, అమెరికన్, హిందూ, ముస్లిం, బ్రాహ్మణ్, క్షత్రియ,
ప్రస్తుతం మనమందరం కూడా ఏంటంటే గుర్తించేది, అధ్యయనం చేసేది ఈ శరీరాన్నే. శరీరంతోనే మనల్ని మనం గుర్తించుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో పరిస్థితి అలానే ఉంది. మీరు అమెరికా వాళ్ళు, మేము భారతీయులు, నేను బ్రాహ్మణుణ్ణి, అతను క్షత్రియుడు, ఇలా మనల్ని మనం శరీరంతో గుర్తించుకుంటున్నాం. ఇదంతా కూడా శారీరక అవగాహనతో కూడినటువంటి జీవితాలు.
But Shastra says that those who are on the bodily conception of life, they are no better than the animals.
కానీ శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరైతే శారీరక భావనతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తుంటారో వాళ్ళు జంతువుల కన్నా పెద్ద శ్రేష్టమేమి కాదు, ఎక్కువేమి కాదు.
So, he is no better than the animals, one for all. So, how he can tell you that? This is the difficulty at the present moment that we take leadership of the society, although we remain on the bodily conception of life. We cannot take leadership. So, another place it is condemned, Sarir Braha Ustakharai Samashita Purita Pahu. These are Shastri in Lansha. But when we elect some leader without any spiritual knowledge, then what is the position? The position is that the elected person is also one of us. And what is our position? Our position is, without spiritual knowledge, without being beyond the bodily consciousness of life, we are no better than Swami Varaha Ustakhara. Swami means dog. And Vibraha means stool-eater form. And Ustra means carrot. And ass. Ass means Vada.
శారీరక భావనతో కూడిన జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళ పరిస్థితి శాస్త్రం చెబుతోంది, యస్యాత్మ బుద్ధి పుణపే త్రిధాతుకే. త్రిధాతువులతో కూడినటువంటి ఈ శరీరమే నేనని భావిస్తూ శారీరక భావనతో భౌతిక జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి సయేవ గోకరం. అతను గోవు గాడిద కన్నా కూడా ఎక్కువేమీ కాదు, అంటే పశువుల కన్నా ఎక్కువేమీ కాదు అని చెప్పి దాని అర్థం. కారణం ఏంటంటే, నశించిపోయేటువంటి శరీరాన్ని తాను అని చెప్పి భావించి ఆ శరీరంతో తనను తాను గుర్తుంచుకొని దానితో అతను భౌతిక భావనతో కూడా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా అతను పశువు కన్నా కూడా ఎక్కువేమీ కాదు. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అని అంటే ఇదే అన్నమాట. భౌతిక భావనతోనే జీవించేటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక అవగాహన ఎంతమాత్రమూ లేనటువంటి వాళ్ళు నాయకుల స్థానంలో కూర్చుంటున్నారు. అప్పుడేమవుతుంది, సమాజం మొత్తాన్ని కూడా కేవలం శారీరక భావనతో కూడిన భౌతిక జీవితం వైపున మాత్రమే నడిపించగలుగుతారు. అందుకనే ఎవరైనా కానీ భౌతికమైనటువంటి శరీరమే తానని భావిస్తూ దేహభావనతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఇంద్రియతృత్వే పరమార్థం అని చెప్పి భావించి ఆధ్యాత్మిక అవగాహన ఇసుమంతా కూడా లేకుండా జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి అతను ఎవరు అనంటే పశువు కన్నా ఎక్కువేమీ కాదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అన్నమాట.
Hara means ass. So, this is a long definition. The summary is that without spiritual knowledge, with bodily conception of life, we are no better than the dogs, camels, and the horse, and asses. So, we should not become like that. Therefore, the subject advises that tapodibbam putraka jena sattam shuddhe. Now, in the bodily conception of life, we are so much contaminated that our existence is now polluted. Actually, it is polluted. Because Krishna says, హన్మాని Now, how you see every day you are dying, my father died, my brother died, my neighbor died, how is that? Now, how is that? This is our condition.
ప్రతి ఒక్కరు కూడా దేహభావనతో కూడిన జీవితాన్ని గడుపుతూ పూర్తిగా ఆధ్యాత్మిక అవగాహన లేకుండా ఉన్నారు. అందుకనే శాస్త్రం స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే, భక్తియుత సేవ లేకుండా, ఆధ్యాత్మిక ఆసక్తి లేకుండా, ఇంద్రియ తృప్తే నా లక్ష్యం అని చెప్పి భావిస్తూ భౌతిక జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి అతను శునకం కన్నా లేకపోతే పందుల కన్నా పెద్ద గొప్పవాడేమి కాదు అని చెప్పండు. ఆ విధంగా ఎందుకు పోలుస్తున్నారు అంటే ఇక్కడ వృషభదేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. మరి వృషభదేవుడు ఏమంటున్నాడు, తన 100 మంది కుమారులతో తపోదివ్యం పుత్రకాయన సత్వం శుద్ధేది యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం, విలువైన మానవ జన్మను మీరు పొందారు కాబట్టి ఇప్పుడు దివ్యమైనటువంటి తపస్సును తీసుకుని బ్రహ్మ సౌఖ్యం అంటే ఆధ్యాత్మిక ఆనందం కోసం మీరందరూ కూడా దివ్యమైన తపస్సు తీసుకుని ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు కుక్కల్లాగా పందుల్లాగా కష్టాలు పడి తీవ్రమైన ఇంద్రియ తృప్తి కోసం అని చెప్పేసి ఇబ్బందులు పడద్దు అని అంటున్నాడు అనమాట. ఈ విషయాన్ని మనం బాగా పరిశీలిస్తే మానవ జన్మ అనేటువంటి దేనికోసం ఉద్దేశించబడింది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. మనకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే శారీరక భావనతో కూడినటువంటి జీవితం. మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే దివ్యమైన తపస్సు తీసుకోవడానికి, అసలు తపస్సు తీసుకోవడానికి మనకి సహజంగా ఆసక్తి అనేది రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నేను శరీరం అని చెప్పి శరీరం పట్ల ఎంతో బంధన కలిగి ఉంటాం. అప్పుడు వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. భగవద్గీత నుంచి కృష్ణుడు చెప్తున్నాడు, నజాయితే మిరితేవా కదాచి నహన్యతే హన్యమానే శరీరం. మనం ఏమనుకుంటున్నాం, ఈ కనిపించే శరీరమే నేను, ఈ శరీరం ఒకరోజుకు నశించిపోతుంది, ఆయన చనిపోయాడు ఈయన చనిపోయాడు నేను కూడా చనిపోతాను. కానీ చావు అనేటువంటిది లేదు, నీకు మరణం అనేటువంటిది లేదు. ఎందుకు లేదు, ఎందుకు లేదు అని అంటే మమయో అంశ జీవలోకే. కృష్ణుడు చెప్తున్నాడు జీవులందరూ కూడా నా అంశలు అంటున్నాడు. కృష్ణుడికి మరణం లేదు, ఆయన శాశ్వతుడు. కృష్ణుడి యొక్క అంశాలుగా జీవులైన మనకు కూడా మరణం అనేది లేదు, శాశ్వతులం. కానీ ఏం చేస్తున్నాం మనము, నేను ఈ శరీరము అని గుర్తించడం వల్ల, ఈ శారీరక భావన పొందడం వల్ల నేను మరణిస్తాను, ఆయన మరణించాడు ఇలాంటి భావన మనం పొందుతున్నాం. కానీ అది యథార్థంగా అర్థం చేసుకోవాల్సింది, నా హన్యతే హన్యమానే శరీరం. శరీరం నశించిపోయినా కానీ నేను అనేటువంటి జీవుడు నశించేటువంటి ప్రసక్తి లేదు. కృష్ణుడు అర్జునుడికి స్పష్టంగా భగవద్గీతలో తెలియజేస్తున్నాడు, నహన్యతే హన్యమానే శరీరం. శరీరం అనేటువంటి నశించిపోయినా కూడా జీవుడు అనేవాడు నశించడు. ఈ సత్యాన్ని తెలుసుకొని నీవు క్షత్రియునిగా నీ ధర్మం యుద్ధం చేయడం కాబట్టి యుద్ధం చేయమని చెప్పి కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అర్జునుడు ఆయన అప్పటి వరకు కూడాను విలపిస్తూ ఉన్నాడు, శరీరమే నేనని చెప్పి భావిస్తూ, ఎదురుగా కనిపించిన శరీరాలు తన బంధువులని భావిస్తూ, ఇద్దరు రంగులో వాళ్ళందరూ కూడా మరణించాలి అనేటువంటి విషయాన్ని తలుచుకొని శోకిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా నహన్యతే అన్యమానే శరీరే, శరీరం నశించిన ఆత్మ నశించదు అని చెప్పాడో, అర్జునుడు వెంటనే అంగీకరించాడు. అర్జునుడు ఏ విధంగా అయితే అంగీకరించాడో అదేవిధంగా భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుడు చెప్పిన ఈ సత్యాన్ని అంగీకరించి శరీరం నశించినప్పటికీ కూడా ఆత్మ అనేటువంటిది ఎటువంటి నాశనం లేకుండా అది శాశ్వతంగా ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకుని భగవద్గీత ప్రకారంగా మనము భక్తియుత సేవను పాటించడానికి ప్రయత్నించాలి. అలానే కృష్ణుడు ఆయన భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. ఆయన భగవంతుడు అనేటువంటిది ఆయన చిన్నతనం నుంచి ఆయన నిరూపించుకున్నారు. పసివయస్సులోనే పూతన రాక్షసుని ఆయన సంహరించారు. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. భగవంతుడికి నాశనమైనటువంటిది ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు శాశ్వతుడు. భగవంతుడు అవతరించగానే తన దివ్యత్వాన్ని, తన యొక్క శక్తిని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇది భగవంతుని యొక్క స్థితి. మీరు అలాంటి భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, మీరందరూ కూడా, ఈ జీవులందరూ కూడా మమయ వంశో జీవలోకే జీవభూత సనాతన, అనాదిగా ఈ జీవులందరూ కూడా నా అంశలు అని చెప్తున్నాడు. భగవంతుని యొక్క అంశలుగా జీవులు ఎవ్వరికి కూడాను మరణం అనేది లేదు. మరణం అనేటువంటిది లేకుండా కేవలం వాళ్ళు ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి శరీరము నిర్జీవం అయినప్పుడు ఏమాత్రం కూడా శోకించడు. అలానే భగవంతుని ఎప్పుడు కూడా ఆయనకి పతనం అనేది లేదు. అచ్యుత అని ఎందుకు అంటారు అంటే ఎప్పుడు కూడా ఆయన శృతి చెందనివాడు, పతనం చెందనివాడు. జీవుడు అనేవాడు పతనం చెందే అవకాశం ఉన్నవాడు. భగవంతుని యొక్క అంశగా జీవుడు శాశ్వతుడే అయినప్పటికీ జీవుడు పతనం చెందే అవకాశం ఉన్నవాడు. అనేక రకాలైనటువంటి జన్మలు జీవుడు తీసుకొని ఉన్నాడు. అనేకానేక గుణాల్లో, అనేకానేక పరిస్థితుల్లో జీవుడు ఉంచబడ్డాడు. ఆ విధంగా జీవుడు పతన దశలో అనేకానేకమైనటువంటి శరీరాలను తీసుకొని ఉన్నాడు. అయితే జీవుడు శాశ్వతుడు అయినప్పటికీ కూడా నేను భోగించాలి అనే కలుషితమైనటువంటి భావన వల్ల ఈ బౌద్ధ జగత్తులోకి చ్యుతి పతనం అయ్యాడు. పతనం అయిపోగానే అతనికి జరిగిన పరిస్థితి ఏమిటి, జన్మ మృత్యు ముసలితనం వ్యాధి, ఈ నాలుగింట్లో కూడా అతను బంధించబడిపోయాడు. అందుకనే బద్ధజీవుడు ప్రతి ఒక్కడు కూడా ఈ నాలుగు స్థితులకి గురవుతూ ఉంటాడు. జన్మ మృత్యు ముసలితనము వ్యాధులు, ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క బద్ధజీవుడు కూడా ఎదురవుతూ ఉంటాయి. How
there can be a scarcity of food. This is a bogus propaganda. That because the population is big, therefore you cannot manage. This is our incapability. We cannot manage. We are killing the overpopulation. But actually, if you study Shastra, if you accept Krishna as the Father, the Supreme Lord, if he is not a poor man, he knows Devaham Samitipan. He knows past, present and future. So, it is not that because there is a lot of population, there is scarcity of food. No, that is not the cause. The cause is that as soon as people will become godless, the supply will be stopped. That time is coming. That time is coming, it is predicted in the Srimad Bhagavatam, that anavrishti, dirvikha and karotinita. People, brilliant, godless, they will be suffering from these three principles. There is no more rainfall. And therefore, last time when I was in Europe, I do not know what will happen now, there was scarcity of rain, and England was making plans to import water. So, this is scientific program. There is enough water in the sea, but they cannot use. So, they will find that one. Unless God has, Krishna has, Mahabhakshina Prakriti Suhati Sacharasana. The vast open, on the devotee is that he cannot even draw.
అహం బీజ ప్రదపిత అని చెప్పేసి అంటున్నాడు కృష్ణుడు. అంటే ప్రతి ఒక్క జీవునికి కూడా ప్రకృతిలో బీజ ప్రధానం చేసేటువంటి తండ్రి ఆయనే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో అధిక జనాభా అని చెప్పేసి జన్మమృత్యుల మీద నియంత్రణ సాధించాలని ప్రయత్నం. ఆ జన్మమృత్యుల మీద నియంత్రణ చేయడం అనేటువంటిది అది యథార్థంగా మన చేతిలో లేదు. కానీ దాన్ని మన చేతులకు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేసి జన్మను నియంత్రించాలని అలాంటి ప్రయత్నం చేస్తే గనక అది ఏమవుతుందంటే భగవంతుని యొక్క సంకల్పానికి వ్యతిరేకం అవుతుంది. అది చాలా చాలా పాపం అవుతుంది. అందుకే ఎందుకంటే అహం బీజ ప్రదపిత జీవుల్ని ప్రకృతిలో ప్రవేశపెట్టే బీజ ప్రదాత అయిన తండ్రి నేను అంటున్నాడు. మనం అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతిలోకి వచ్చి పడ్డాం, త్రిగుణాల మధ్య ఉన్నాం. తెలుసుకోవలసింది ఈ ప్రకృతికి యజమాని ఎవరు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచర హేతునానైన కౌంతేయ జగద్వి పరివర్తత. జగత్తంతా కూడాను భగవంతుని యొక్క అధ్యక్షతన, ఈ ప్రకృతి అంతా కూడా భగవంతునికి అధ్యక్షతన పనిచేస్తూ ఉన్నది. అందువల్ల ఈ ప్రకృతి ఎవరి అధ్యక్షతనైతే ఉందో ఆయనకు నేను శరణాగతి పొందడం ద్వారా, ఆయనను సేవించడం ద్వారా ఈ ప్రకృతిలో నేను చక్కగా ఉండగలను అనే అవగాహనతో మనం భగవంతుని ఆశ్రయించాలి. దానికి బదులుగా ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు? ఈ ప్రకృతికి యజమాని ఎవరు అనేటువంటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా జగద్వి పరివర్తతే, ఆయన ప్రకారంగా సర్వం వర్తిస్తుంది అనేది కూడా అర్థం చేసుకోకుండా ప్రకృతిని నియమించాలని, ప్రకృతి మీద నియంత్రణ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రకృతి అనేటువంటిది తనంతట తానే చేసుకుంటూ అన్నీ కూడా తనంతట తానే ప్రమేయం లేకుండా చేసుకుంటూ పోతున్నట్లు కనిపించినా యథార్థంగా ప్రకృతికి వెనకాల భగవంతుడున్నాడు. ఈ ప్రకృతికి అధ్యక్షత వహించేవాడు భగవంతునికి అధ్యక్షతను మాత్రమే ఈ ప్రకృతి ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుని దగ్గర వెళ్ళి ఆశ్రయిస్తారు. ఈ విషయం తెలియని వాళ్ళు ఈ ప్రకృతి మీదమే ఆధిపత్యం చెలాయించడానికి, పెత్తనం కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో త్రిగుణాల మధ్య వీళ్ళు పతనం అయిపోతారు.
అహంకార విమురాత్మ ప్రత్యాహం నీతి మన్నతి అహంకారం ఇగతిజం ఉరియార్ సదనే బై ది పనిష్మెంట్ ఆఫర్ బై నేచర్ సో యు కాల్ ది గాడ్లెస్ ఇది బికమ్ గాడ్లెస్ ది ప్రకృతి ఇలస్టిక్ సప్లై సో మచ్ సో దేర్ విల్ బి ఇన్కమ్ అనాబిస్ హౌ యు కెన్ కంట్రోల్ because many very great scientists, even deny the existence of God. But when there is an atmosphere, we are looking up on the sky when there is a cloud and there is moon. Then, taking this plea of our government in text, for religion, that is all mentioned in the Manhattan. An honesty will be cut for a believer. People will be so much harassed. And they become actually Dharajanina Gatshanti Vilvanam.
శాస్త్రవేత్తలు గానీ వీళ్ళంతా ప్రకృతి మీద నియమం నియంత్రణ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రకృతికి అధిపతి ఎవరనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అందుకనే మీరు చూస్తే అమెరికా దేశంలో ఎంతో మంది ఉన్నారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎక్కడెక్కడికో ప్రయాణించాలి, ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇవన్నీ మేము చేస్తున్నది ఈ ప్రకృతిలోనే, ఈ ప్రకృతి యొక్క యజమాని ఒకడు ఉన్నాడు భగవంతుడు అనేటువంటిది గుర్తించడం లేదు. అలా గుర్తించకుండా చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా చివరికి విఫలమే అవుతాయి తప్ప సఫలం కావు.
సో మచ్ హెరాస్ బై దిస్ త్రీ ప్రిన్సిపల్స్ నో రెన్ ఫాల్ స్కార్సిటీ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ టాక్స్ ఓన్లీ బై ది గవర్నమెంట్ దేర్ విల్ బి సో మచ్ హెరాస్ బట్ అక్షిణ భారతీయ బట్ సంథింగ్ విల్ బి ఫోర్ టు లీవ్ ఆల్ But now it is hopeless. I cannot manage. Let me go to the court. And there will be, now we are getting rice or wheat or sugar, but these things will be completely stopped. Now we are getting milk powder, but there is no milk. It is not my imagination that the sky and the symptoms of Kali Yuga, that the end of Kali Yuga, these things will happen. That means more and more suffering, more and more we become godless, more and more suffering to be inflicted by the Lord of nature.
ప్రకృతి యజమాని ఒకరు ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వసే అహంకార విమూఢాత్మ కర్తాహమితి. ప్రకృతి యజమాని ఒకడు ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల చేత మనం మోహించబడి అన్నీ నేనే చేస్తున్నాను, అహంకార విమూఢాత్మ, అహంకారం చేత నేనే కర్తను అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. యథార్థంగా ప్రపంచం అంతా కూడా మీరు గమనించినట్లయితే ఆ రకమైన భావనతోనే ముందుకెళ్ళడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ భాగవతంలో వివరించబడి ఉన్నాయి కలియుగం యొక్క లక్షణాలు. ఆ కలియుగం లక్షణాల్లో విద్యాహంకారం చేత ప్రతి ఒక్కరు నేనే కర్తనని చెప్పి భావించడం, రకరకాలైనటువంటి ప్రయోగాల ద్వారా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం కన్నా కూడా భగవంతుడు లేడనే విషయాన్ని ఎక్కువగా నిరూపించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడాను ముందు ముందు వచ్చేటువంటి లక్షణాలు, కలియుగ లక్షణాలు. ఇవన్నీ కూడా భాగవతంలో ముందుగానే మనకి పేర్కొనబడి ఉన్నాయి.
Jena Saptam Shuddhe. This human life is not meant for spoiling by working hard like the animals, as we have said, Prasthanakama. We require something, so certainly, because we have got this body. The great easy solution is given by Lord Krishna. Allah Bhavanti Bhutani.
అందుకనే వృషభదేవుడు ఏం చెప్తున్నాడంటే, తపో దివ్యం, దివ్యమైనటువంటి తపస్సు తీసుకోండి, విలువైన మానవ జన్మను మీరంతా కూడా పొందారు. ఈ మానవ జన్మలో వెట్టి చాకరి, ఒడ్డు చాకరి చేసి ఇంద్రియ భోగాన్ని పొందే ప్రయత్నం చేయొద్దు. దాని బదులుగా తపస్సు తీసుకుని, దివ్యమైన తపస్సు తీసుకుని భగవంతుని తెలుసుకునేటువంటి ప్రయత్నమే మీరు చేయండి.
And implements, of course it do not come back, but at the sacrifice of producing food grain, we simply open with the tire factory, when I go to Delhi, I see from Vrindavan, 110,000 persons are coming from village and cycle to go to the Chai factory, So now we start in his dog getting full grown. So this is misdirected series. Krishna does not say that the people is directed. Krishna says, Anlava Bhavanti Bhutan. People are very fond of very practical solution. We have therefore started in Europe and America. And I'm very happy in all that is back to Godhead. The description is published about our farm in France. We have got a very intelligent building, we have named it Nirmanapur. What is the place? No? I cannot pronounce this French word. So here, our men, there are about 300 men living there. Last time, 4 months, 5 months before I was there. It is very, very nice place. We are getting our own food, own vegetables, fresh, and we are getting fresh wheat and meat. It is so happy there, you see.
అందుకనే అన్నాద్ భవంతి భూతాని అని కృష్ణుడు చెప్తున్నాడు. జీవులు జీవించాలంటే అన్నం కావాలి. ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు పరిశోధనలు చేసినా గానీ, ఎంత సాంకేతిక అభివృద్ధి సాధించినా గానీ, చివరికి తినాల్సింది అన్నమే. స్పష్టంగా కృష్ణుడు చెప్పేది అన్నాద్ భవంతి భూతాని. అది కాకుండా ఏవేవో తినే ఏవేవో మనం తాగి ఉండాలని అంటే అవదు అది. అందుకని అన్నాద్ భవంతి భూతాని శ్లోకం ప్రకారంగా మనం గమనిస్తే అన్నం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దాన్ని చక్కగా స్వయం ప్రతిపత్తి రూపేణ పండించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ మరోవైపున కృష్ణుడికి దాన్ని సమర్పించేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అన్నద్భవంతి శ్లోకం ప్రకారంగా ఈ అన్నం అనేది జీవులందరికీ కూడాను ఆహార మార్గం కాబట్టి అమెరికాలో కూడాను మేము ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశాం. ఆ వ్యవసాయ క్షేత్రంలో చక్కగా ధాన్యాన్ని పండించడం అనేటువంటిది గీతానగరి అని చెప్పేసి చాలా చక్కటి ఒక వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి అక్కడ మేము ధాన్యాలు, కూరగాయలు, అన్ని రకాలైనటువంటి కూరగాయలు, పండ్లు ఇవన్నీ వీటితో పాటుకి గడ్డి వస్తుంది, అది గోవులకు తినిపిస్తాం, దానివల్ల పాలు, పెరుగు, రకరకాలైనటువంటి తీపి పదార్థాలు, ఇలా ఒకటేమిటి స్వయం ప్రతిపత్తి అనేటువంటి దాని మీద దృష్టి పెడితే ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా తీసుకోవడం అనేటువంటిది సాధ్యం అవుతుంది.
Government is also advertising, go to the village. Actually, that is why go to the village. Mahatma Gandhi also wanted to organize this life, but unfortunately we have changed. Now, we have got a place in Hyderabad, about 600 acres of land. We are not trying here. We have only done in Mahapur. We are producing our own food, our own crop, own meal, and we're chanting Hare. This is the simplest life. This life is meant for not working like horse and dog. That is the instruction. Nāna deha jīhu vādāna miluti kastāna kāvāna arate virbhidāna jī. This is the meanness of the two-meter hole. But what is meant for human life? Just what you have in existence, you are not to die. Why don't you take this formula seriously? Then I am not subject to die. I am not subject to death. Why I am forced to take birth and die? The one question. That is human life. Athāto brahma jijñāsā. Now, this life is meant for I am Brahma. Now, I must inquire about my identity, about my constitution and position, how I can become happy, why I am put into this tribulation, dukkhāra vasāsatam. Krishna says, I'm not saying. This prayer is not saying this is dukkhavaram, asahasatam. But we are trying to mitigate our distresses by material adjustment. Christmas is no, that is not possible. The Yudhika Gunani, Manomaya Adhyakura, whatever plan you make, the nature is built. You have to suffer here.
ఋషభదేవుడు చెప్పేటువంటి శ్లోకం ప్రకారంగా ఏమిటంటే, ఇంద్రియ తృప్తిని పొందడం కోసం కష్టాన్ని కామాన్నని కష్టపడి ఇంద్రియ భోగాన్ని పొందే నిమిత్తము వెట్టి చాకరి గుడ్డు చాకరి చేయాల్సినటువంటి అవసరం కాదు. మానవ జన్మ అంటే సరళమైన జీవనం, ఉన్నతమైన ఆలోచన విధానం ఉండాలి అని నిరూపించడానికే ఈ వ్యవసాయ క్షేత్రాల్లో మేము ఆహారం స్వయంగా మేము పండించుకుంటాము, వస్త్రాలు సదుపాయాలు సౌకర్యాలు అన్నీ కూడా దేనికి కూడా విపరీతమైన చాకరి లేదు, అన్ని సరళంగా సౌకర్యంగా ఏర్పాటు చేసుకుని సరళమైన జీవితం పాటిస్తూ కృష్ణుని సేవిస్తూ మానవ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. ఇది తపోదీవ్యం అనేసి ఋషభదేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నహన్యతే హన్యమానే శరీరం నశించినా నేను నశించను అనే విషయాన్ని తెలుసుకొని మనము చేయవలసిన ప్రయత్నం ఏమిటి అని అంటే, అదాతో బ్రహ్మ జిజ్ఞాస, నేను శరీరం నశించిన నేను నశించను, నాకు మరణం అనేది లేదు. ఎందుకు లేదు? అదాతో బ్రహ్మ జిజ్ఞాస, నేను శరీర భౌతిక పదార్థాన్ని కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, ఆత్మస్వరూపుణ్ణి. అయితే నాకెందుకు శరీరం వచ్చింది? నేను ఆనందాన్ని ఏ విధంగా పొందాలి? ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తున్నా గానీ ఎందుకు ఈ దుఃఖభూయిష్టమైన ప్రపంచంలో ఉంచబడ్డాను? దుఃఖాలయం అశాశ్వతం అంటున్నాడు కృష్ణుడు. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు ఈ దుఃఖాలయము అశాశ్వతం. అప్పుడు బ్రహ్మ జిజ్ఞాసలో అది జరగాలి. నేనెందుకు అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఉన్నాను? ఎందుకు దుఃఖాలన్నీ కూడాను ఎప్పటికెప్పుడు నా మీద వస్తూ ఉన్నాయి? నేను నిజంగా భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి? భగవంతుడు అంటే ఎవరు? ఆ భగవంతునితో నేను ఏ విధంగా సంబంధాన్ని పెట్టుకోవాలి? ఇలా ఇవన్నీ కూడాను అదాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆధ్యాత్మికమైనటువంటి విచారణ చేసి తెలుసుకోవడం అని చెప్పబడతాయి. ఈ రకమైన విచారణ ఎవరైతే చేస్తారో అలా చేసిన వ్యక్తి మానవ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. అలా ఎవరైతే సార్థకం చేసుకునే ప్రయత్నంలో ఉంటారో వాళ్ళు తీవ్రంగా కృష్ణ చైతన్యాన్ని తీసుకుని పాటిస్తారు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదికి జై గౌర్ ప్రేమానందే.